ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మన రైతన్నలతో ఒక రెండు ముచ్చట్లు మాట్లాడదామని వచ్చారు. ఈ ముచ్చట్లలో భాగంగా మన తెలంగాణలో భూగర్భ జలాలను ఎలా పెంపొందించాలి, మనకు తెలుసు మన తెలంగాణలో ప్రతి గుంటకు మన బోర్లేసి మనం నీళ్లు లేకుండా చేసుకున్నాము, ఈ నీళ్లను ఈ భూగర్భ జలాలను పెంచడానికి మన విద్యార్థులు కొన్ని చిట్కాలతో వచ్చారు, అవి మనతోని పంచుకుంటారు. ఇప్పుడు మనం వారి మాటల్లో ఆ చిట్కాలను విందాం.
యామే సిద్ధుల్ మామా, అంతా మంచిదేనానే, ఏం పనులు నడుస్తున్నాయి?
నిన్ను ఏడనో చూసినట్లు కొడుతుంది బిడ్డ, యోలు కొడుకువి, నేనైతే నిన్ను గుర్తువట్లే, నువ్వే చెప్పాలే.
అయ్యో మామా, నేను మల్లయ్య పెద్ద కొడుకుని, పట్నంలో చదువుకుంటా, రాక బాగా రోజులాయే కదా, గందుకే నువ్వు గుర్తుపట్టలే. అట్లని రేపు పొద్దుగల నీ బిడ్డ లగ్గం ఎట్లా చేస్తావో ఏమో మరి.
అరే రే సీనయ్య, నువ్వా బిడ్డ అంత మంచేనా?
నాదంతా మంచిదే గాని మరి నీ సంగతేంది చెప్పాలి బామా.
అందరం మంచిగున్నాం కొడుక, ఇక పనులైతే ఏవీ లేవు.
గట్లెందుకే, గంత భూమి ఉన్నది, బోర్లున్నాయి, పనులుండకపోవుడేందే. గా టమాటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర గిట్లా ఏ కూరగా వేసినా ఎండాకాలం పిరేం పోతాయి.
సీనిగా, నువ్వు చెప్పిన ముచ్చట కరెక్టే గాని ఎండాకాలం సురు అవుడే లేదు, ఉన్న రెండు బోర్లు తక్కువ పోతున్నాయి. ఇంకా ఈడికెళ్ళి నీళ్ళు ఎక్కువ కావాలన్నాయే, ఇసంటప్పుడు ఇత్నం పెట్టుడెందుకు, ఒట్టిగా చేతి ఖర్చుడికి ఎండ కొట్టించుకునేందుకు, మరి మోటార్లు కూడా మంచివేదించిన.
అయ్యో మామా, మోటారు మంచిదైతే భూమిలో నీళ్లు లేనిది, యాడికెళ్ళి నడుస్తాయి, జల్లెడ తూట్లలాగా ఎటు చూసినా బోరు బావులాయే, ఇంకేడుంటాయి.
మరి ఈ భూమి లోపల నీళ్లు పెరగాలంటే ఏం చేయాలి బిడ్డా?
మన బోరు దగ్గరనే నీళ్ల బ్యాంకు తయారు చేయాలి, ఇట్లా చేస్తే ఏడాదంతా నీళ్లుంటాయి, ఇంకొక పంట ఎక్కువ వండుతుంది.
గదెట్లా చేస్తారు సీనిగా, ఇది అసలు మనం చేయొచ్చా?
అవును మామా, చెయ్యొచ్చు, కన్నొక్క పరీక్ష ఉంటది.
గదేం పరీక్ష, నీళ్ల బ్యాంక్ అంటివి కదా, మళ్ళా బ్యాంకులలాగా పరీక్ష అంటున్నావు, ఏందో మరి.
నువ్వేం భయం పట్టకు, అది అలకడదే.
ఎట్లుంటుందో చెప్పు మరి.
ఒక 4000 లీటర్ల వాటర్ ట్యాంకర్ తోని మోటార్ తీసేసి ఆ కేసింగ్ పైపులా నింపాలా. అట్లా నింపిన 10 నుంచి 15 నిమిషాలు అయినాకడ చూడాలి, మరి నీళ్లు నిండి బయటకు వస్తున్నాయా, ఇంకా అటే తీసుకుంటున్నాయా చూడాలా.
బోరుబావికి నీళ్లు పట్టుడేంద్రా, గిట్టెందుకు అసలు మరి?
ఆగు మామా, చెప్తున్నా కదా, ముందటిలాగా నిండి బయటకు వచ్చిన బోరుబావి మనం చేసేటి పనికి పనికిరాదు. ఇక నీళ్లు గుంజుకునేటి బోరుబావి అయితే మంచిగుంటది.
గంతేనా పరీక్ష అంటే, ఇంకేందో అనుకున్నా.
గంతే మామా, దీనిని సస్టైనబుల్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు వాళ్ళు మొదలు పెట్టిండ్రు, మన తెలంగాణలో ఒక జిల్లాలో వేసిండ్రు కూడా.
మరి దీనికి ఇంకేం చేయాలి?
అది అయిపోగానే కేసింగ్ పైపుకి 3 మీటర్ల దూరంలో 4 వైపులా 3 మీటర్ల లోతు మట్టి తోడాలా. అట్ట తోడినాక కేసింగ్ పైపుకి రంధ్రాలు చేయాలా, అది కూడా 4 నుండి 6 సెంటీమీటర్ల దూరంలో మొత్తం చేయాలి.
మరి కేసింగ్ పైప్కి గా రంధ్రాలు ఎట్లా చేస్తారా?
మేకుతోని కొట్టకు, అది కాని పని. డ్రిల్లింగ్ మిషను లేకుంటే ఇనుప సలాక కాల్చుకుంటా చిన్న చిన్న రంధ్రాలు చేయాలి. ఇంకా దీనికి నైలాన్ మెషు అంటే జాలి మిరం దాని చుట్టూ చుట్టాలి, చుట్టి బందవస్తు కట్టాల.
అది అంత అవసరమారా?
అరే ఆగు మామా, ముందు ముందు తెలుస్తుంది ఆగు. అది కాగానే గొంత పెద్ద పెద్ద గుట్టరాళ్ళు గుండ్లు నింపాలా, అవి వేసేటప్పుడు పైపు దెబ్బతినకుండా కొంచెం మెల్లగయ్యాల మామా పని.
ఇక 3 మీటర్ల రాళ్ళు నింపాలనా?
కాదు మామా, మొత్తం అవే నింపేవు, 1.8 మీటర్లు అంటే 2 మీటర్ల గొంత తక్కువ. ఆ రాళ్ళు కూడా 30 నుంచి 40 సెంటీమీటర్ల పెద్దగా ఉండాలా, 1.8 మీటర్లు ఎత్తు నింపాలా. అదైనాకడ ఇంకా గొంత చిన్న రాళ్ళు, ఇవి ముందట వీట్ల కంటే సగం ఉంటే చాలు, కానీ ఎత్తు అయితే 30 సెంటీమీటర్లు నింపాలా. దాని ఎనుకని ఇంకింత చిన్న రాళ్ళు, ఇవి ముందట వీటికంటే సగం ఉండాలి అంటే సైజుకి, ఎత్తేమో ఒక 15 సెంటీమీటర్లు నింపాలా.
అంటే ఇప్పుడు ఏమంటావు, ఇంకా సగం సైజు రాళ్ళేయాలి అంతే కదా?
కాదు మామా, ఇప్పుడు చిన్న కంకర వేయాలి, అది ఒక 15 సెంటీమీటర్ల ఎత్తు నింపాలి. ఈడిదాకా చేసినాక నైలాంది వలెయ్యాలి, అది పరిసినట్టు అంతటా రావాలి, దానిమీద ఉసుక నింపాలి, అదొక 60 సెంటీమీటర్ల ఎత్తు ఇంకా అయిపోయినట్లే. లాస్ట్కి సిమెంట్తోని పైన కొద్దిగా అంత ఎత్తు గోడ కట్టుకోవాలా, దానికి ఐడర్ రాళ్ళు అయితే మంచిగా ఉంటాయి, ఒక పక్క తీరుంచి తిరుగోలా కట్టాలి.
ఆ గంతేనా, ఇక అయిపోయిందా?
ఆ తయారైంది, ఇప్పటి నుంచి ఆనకాలంలా పారేటి నీళ్ళని ఈ కేసింగ్ పైపు దగ్గరికి వచ్చేటట్లు చెయ్యు. ఇంకా నీళ్లు ఇసుకలకించి వడబోసుకొని తేట నీళ్లు భూమిలకు పోతాయి, ఇప్పటి నుంచి నీళ్లు పుష్కలంగా ఏడాదంతుంటాయి.
ఇక ఎప్పుడు అంతే ఉండొచ్చా?
అట్టనే ఉంచచ్చు, కానీ మీదున్న ఉసుకను ఏడాది రెండేళ్లకు ఒకసారి మారాలా. అట్లా చేస్తే ఆననీళ్లు కుళ్ళు మడ్డికి నీళ్లు కిందికి దిగకుండా అవుతాయి. ఇక బాధ ఉండదు మార్చినప్పుడు.
ఇట్లా చేస్తే చుట్టుపక్కల బోర్లు కూడా బాగా పోతాయి కావచ్చు.
ఆ బావు ఇంకా అందరూ అన్ని బోర్ల దగ్గర చేస్తే పడ్డ అన్ని వాన నీళ్లు వాడుకునొచ్చు. ఇంకా మన బోర్లు గంగ నీళ్ళే. ఇక
గిదంతా మంచిగా ఉన్నది గాని పైసలు బాగా ఏటట్లు కొడుతున్నదే.
ఆ అయితే అయితే, కానీ ముందుగల్లా చెప్పిన సంస్థ మనకు సాయం చేస్తుంది. మన కోసం మన చేన్లా చేసుకుంటే దానికి వాళ్ళు 25,000 రూపాయలు ఆసర్ అవుతారు. ఇంకొక 10,000 రూపాయలు మనంతకి ఖర్చు అవుతుండొచ్చు. మొత్తం 35,000 రూపాయలు అంచనా. ఇంకా మన ఊర్లల్లో అయితే రాయి ఇసుకే మంచిగానే దొరుకుతాయి. ఏ బాధ ఉండదు, ఖర్చు ఇంకా తక్కువగానే అవుతుంది. కానీ ఏదేమైనా ఈ రకంగా చేసుట్లా నీళ్లు ఫిల్టర్ అయ్యి లోపలికి పోతాయి. అన్ని కాలాలలో నీళ్లుంటాయి. తయారు చేసుడు కూడా జల్దీనే అవుతుంది. మళ్ళా అల్కగా ఉన్నది. ఇంకా భూమి లోపలికి నీళ్లు పంపుట్లా ఆవిరైపోవడం తక్కువ అవుతుంది.
మొత్తం మీద సీన్గా ఈరోజు చాలా మంచి ముచ్చడి చెప్పినావు బిడ్డ. మస్తు మంచిగా ఉన్నది. మన ఊరు వాళ్ళందరికీ రేపు చెప్పిపిత్తా. దాంతో ఊర్ల నీళ్లని పెంచిన వాళ్ళం అవుతాం.
వినరా వినరా రైతన్నా మన చేను కబుర్లు, వినరా వినరా రైతన్నా మన చేను కబుర్లు, వ్యవసాయ విద్యార్థుల విలువైన మాటలు, వ్యవసాయ విద్యార్థుల విలువైన మాటలు. నీ చేనులో చిగురించి పసిడి కిరణాలు, నీ చేతులను నింపేటి ధన రాసులు, నీ చేనులో చిగురించి పసిడి కిరణాలు, నీ చేతులను నింపేటి ధన రాసులు. వినరా వినరా రైతన్నా మన చేను కబుర్లు, వ్యవసాయ విద్యార్థుల విలువైన మాటలు. నువ్వు దున్నేటే దుక్కిలో వజ్రాలై కనబడుతాం, నువ్వు పోసిన నారులో నగలతో కూడస్తాం, నువ్వు దున్నేటే దుక్కిలో వజ్రాలై కనబడుతాం, నువ్వు పోసిన నారులో నగలతో కూడస్తాం. వినరా వినరా రైతన్నా మన చేను కబుర్లు, వ్యవసాయ విద్యార్థుల విలువైన మాటలు. నాట్లేసే అక్క చెల్లెల అన్నాదమ్ములం, కలుపు తీసే కూలి తల్లుల కన్నా బిడ్డలం. నాట్లేసే అక్క చెల్లెల అన్నాదమ్ములం, కలుపు తీసే కూలి తల్లుల కన్నా బిడ్డలం. వినరా వినరా రైతన్నా మన చేను కబుర్లు, వ్యవసాయ విద్యార్థుల విలువైన మాటలు. ఎర్రా ఎర్రా నిండల్లో చెట్టు నీడవుతాం, చెట్టు నీడవుతాం చల్లగాలై విచస్తాం. ఎర్రా ఎర్రా నిండల్లో చెట్టు నీడవుతాం, చెట్టు నీడవుతాం చల్లగాలై విచస్తా. కురిసేటి వానల్లో మెరుపై పలుకరిస్తాం, ఉరిమే మెరుపై పలుకరిస్తాం. కురిసేటి వానల్లో మెరుపై పలుకరిస్తాం, ఉరిమే మెరుపై పలుకరిస్తాం. వినరా వినరా రైతన్నా మన చేను కబుర్లు, వ్యవసాయ విద్యార్థుల విలువైన మాటలు. సాయమైతము నీకు సత్తువైతము, సాయమైతము నీకు సత్తువైతము. తెల్ల తెల్ల వారంగ పక్షుల రాగాలవుతము, రాగాలవుతము రేయి పగలు నీ ఇంటి వెలుగులవుతము. రాగాలవుతము రేయి పగలు నీ ఇంటి వెలుగులవుతము, నీ ఇంటి వెలుగులవుతము. వినరా వినరా రైతన్నా మన చేను కబుర్లు, వ్యవసాయ విద్యార్థుల విలువైన మాటలు, వ్యవసాయ విద్యార్థుల విలువైన మాటలు.
వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల సంగారెడ్డి నుంచి వచ్చి మనతో ఈ మంచి ముచ్చట్లు పంచుకున్న రాహుల్ సాగర్లకు అభినందనలు.
ఏమి పొలమో ఏమో, తల తోక్కొస్తుంది. ఏమే రేణుకా, డుక్కెండుకపోతుంది, కొంచెం బువ్వేసుకొని రావే.
బువ్వ సరేగాని పొలగాడు నిన్న నుండి బడికోలే, సారు ఫీజు అడుగుతుండట, ఇంట్లో సరుగుడు కూడా లేవాయే.
పైసలేడున్నాయే, పొలం పురుగు పట్టే వర్షాలు లేవాయే, కరెంటు చక్కగా ఉంటలేదు, పొలం ఎండిపోతున్నది. పైసలేడికెళ్ళిదే వల్లనే చక్కగా పొలం అమ్మేసి పట్నం పోదాం పావే, రెక్కల కష్టమంతా వృధా అవుతుంది.
ఊరుకో అయ్యా, ఈ యాసంగి పంట చేతికొచ్చినాక తర్వాత చూద్దాంలే.
మరి ఈ యాసంగి వరకు కాలం గడిచేది ఎట్లానే?
షావుకార్ దగ్గరకెళ్ళి పురుగుల మందుకు పిల్లగానికి ఫీజు మందం తీసుకొనిరా.
సరేనే, నేను బయలుదేరుతున్నా.
ఓ పుల్లయ్య, మిట్ట మధ్యాహ్నం పూట ఆడుకోతున్నావే?
సావుకారు దగ్గరికి పైసల కోసం.
పైసలెందుకే నీకు?
సీత కష్టాలు సీతకు, పీత కష్టాలు పీతకు, ఇప్పుడు నా కష్టాలు నాకు.
నేను కూడా అటువైపే పోతున్నా, పోదాం పా మరి.
ఓ పుల్లయ్య, ఎట్లున్నావే? మిట్ట మధ్యాహ్నం పూట నాకొచ్చినావు, ఏం సంగతి?
ఏం చెప్పమంటావే, పరిస్థితులు ఏం బాగాలేవు. చేతిలో చిల్లి గవ్వలేదు, పోరగానికి ఫీజు కట్టాలనే, పొలానికి మందు కొట్టాలా, కొద్దిగా అప్పు కావాలనే.
సాయంకాలం రా, చూసి పెడతా. రామన్నా గడు చూడు, గట్ల పోయేది మన నర్సయ్య కదా.
అవునవును, ఆయన మన నర్సయ్యనే, పిలుస్తా నాగు. నర్సన్న, ఓ నర్సన్న, ఇటు రావే, ఏం సంగతి? కాలు కొరికే ఎండలో హుషారుగా సైకిల్ మీద ఆడక పోతున్నావేంది?
ఏం లేదన్నా, మన ఏవో సార్ గారు గ్రామ పంచాయతీ ఆఫీస్ మీటింగ్ కు వస్తాడంట, దానికి పోతున్నా.
అవు, నాకు కూడా ఏం పని లేదు, అందరం కలిసి పోదాంపా.
తొందరగా పోదాంపా, ఏవో సార్ వచ్చే సమయం అయింది.
పోదాం పోదామని తొందర పెట్టినావు, ఇంకా ఏవో సార్ ఇక్కడికి రానేలేదుగా.
ఏవో సార్ వచ్చేసరికి ఆ చెట్టు కింద కూర్చుందాంపా.
ఏమయ్యా సేటు, నిన్న చిన్నోడి దగ్గరికి వెళ్ళామంట కదా, ఎట్టున్నాడే పోరాడు?
మా వాడు మంచినే ఉన్నాడు గాని, గది సరే మీకోసంగా చెప్పడం మర్చిన. నిన్న పట్టణంగా ఊరికొస్తుంటే బస్సులంగా చూసినా, మొక్కల్ని ఇళ్ళలో పెంచుతుర్రు, అవి ఇంకా చక్కదనంగా వాటి కూలర్లు పెట్టిర్రు, మళ్ళీ పెద్ద పెద్ద కవర్తో ఇల్లు కట్టిర్రు. ఏమై ఉంటాయి అవి?
ఆ పన, మొక్కలకి ఇల్లు లేందే, వాటికి పంకలేందే, పొద్దుగల పొద్దుగల ఏమైనా కల్తీ కలిగిన తాగచ్చినవానే.
నిజంరా పుల్లయ్య, నేను నా కళ్ళతో చూసినా నేనే పరాశానేనా నిజంగా.
అవునారా, మనకి ఇక్కడ ఉండడానికే గూడు లేదంటే చెట్లకి ఇల్లు ఎందుకు రాలకు?
మన ఏవో సారు వచ్చిండు, ఆయన్నే అడిగి తెలుసుకుందాంపా.
ఔ, ఏవో సారు వచ్చిండు, నమస్తే.
నమస్తేనే, పొలాలు పుట్టాలు మంచి ఉన్నాయానే?
ఇక్కడ బాగుండు సారు, మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి, కరెంటు చక్కగా ఉంటలేదు, దానికి తోడు రోగాలే, ఈ ఏడు వర్షాలు కూడా లేకపోయాయి.
సారు మొన్న పట్టణంగా వస్తుంటే చూసినా చెట్లకి ఇల్లు కట్టిల్లు, ఎందుకనంటారు సారు?
అది చెప్పనీకేనే నేను ఈ మీటింగ్ పెట్టింది.
ఎందుకు సారు చెప్పండి?
అవి ఇల్లులు కాదు, వాటిని హరిత గృహాలు అంటారు.
ఎందుకు సార్ మరి అట్లా అవి?
ఇప్పుడు హరిత గృహాలు అంటే ఏందంటే, మొక్కలను కృత్రిమంగా ఒక స్థలంలో, అంటే స్థలంలో ఒక ఇల్లు లాంటి దాంట్లో పెంచడం. వాటికి ఏ వాతావరణంలో పెరిగితే ఎక్కువ దిగుబడి లభిస్తుందో ఆ వాతావరణంలో పెంచితే దాటినే హరిత గృహాలు అంటారు.
మరి ఇప్పుడు మొక్కలు ఇల్లలు ఎందుకు పెంచాలి సారు?
ఇప్పుడు మొక్కలను ఇళ్ళంటే అవి ఇల్ల ఇంటికి ఉన్నట్టు పెంకులు గవేం ఉండు కాదు, మొక్కలకు సరైన నీరు గాలి సమయానికి అందుతాయి అన్నట్టు, అందుకే అవి ఇళ్ళల్లో పెంచుతారు.
మరి ఇందులో అన్ని పంటలు పండించవచ్చా సారు?
ఇవి ఇందులో అన్ని పంటలు పండించాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆహా, ఏం లేదు, ఇందులో కూరగాయలు, పండ్లు, పూలు, వాణిజ్య పంటలు పండించవచ్చు. ఇందులో ప్రధానంగా ఉద్యానవన పంటలు పండిస్తారు. మన రైతులలో పంటల గురించి అవగాహన లేక నీరు రసాయనాలు చాలా ఎక్కువగా వాడుతున్నారు. మొక్కలకు ఒక ఎకరానికి 7,000 నుండి 8,000 లీటర్ల నీరు మాత్రమే సరిపోతుంది, కానీ మనం చాలా నీళ్లు వృధా చేస్తున్నాం, అందుకే ఈ హరిత గృహాల వల్ల కూడా మనం దీనిని తగ్గించవచ్చు.
సారు మరి చెప్పేది బాగానే ఉంది, కానీ మరి లోపలికి నీళ్ళు ఎట్లా వారియాలనే?
వీటికి ప్రత్యేక పద్ధతులుంటాయి, అవేందంటే డ్రిప్ పద్ధతి ద్వారా నీటిని అందిస్తారు. దీని ద్వారా వాటికి కావలసినంత నీరు కావాల్సిన సమయంలో అందించవచ్చు. ఇంకా ఈ హరిత గృహాల వలన సంవత్సరం పొడవునా పంటలు పండించవచ్చు.
సారు మరి దీని ఇంకా ఏమైనా ఉద్దేశాలు సారు?
ముఖ్యంగా వీటిని నిర్మించే ఉద్దేశం ఏమిటంటే, మన దేశ జనాభా పెరగడం వల్ల వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తగ్గిపోతున్నాయి, ఆహార కొరత ఏర్పడుతున్నది. అందుకనే గవర్నమెంట్ ఆహార భద్రత బిల్లు కూడా ప్రవేశపెట్టింది. అందువల్ల ఆహార ఉత్పత్తులు అవసరం ఎంతగానో ఉంది. రైతులకు వాతావరణం అనుకూలించకపోవడం నిరుత్సాహాన్ని కలిగిస్తుంది, వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. వారిలో ఉత్సాహాన్ని పెంపొందించి ఆదాయం పెంచి ఉత్పత్తిని పెంచడానికి గవర్నమెంట్ ఆధునిక వ్యవసాయ పద్ధతులతో మొక్కలను పెంచడానికి హరిత గృహాలను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా ఎండలు ఎక్కువగా ఉండే మే జూన్ నెలలలో కూడా వీటిలో పంటలను పండించవచ్చు. మన పక్క దేశాలలో పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువ పంటలను ఎక్కువ దిగుబడిని సాధించి ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఎందుకంటే అక్కడి రైతులు ఆధునిక సాంకేతిక ప్రగతి ఉపయోగించడంలో ముందంజలో ఉన్నారు. మనం మాత్రం ఇంకా పాత పద్ధతులనే ఆచరిస్తున్నాం.
సారు, మరి మన తెలంగాణలో ఏదన్నా ఉన్నాయా ఇవి?
ఎందుకు లేవు. మన వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. తక్కువ వాతావరణం, తక్కువ వర్షపాతం, పొడి వాతావరణం, చలికాలం సమయంలో కూడా ఈ పద్ధతి ద్వారా పంటలు పండించవచ్చు. ఏ కాలంలోనైనా మొక్కలు జీవించే కాలాన్ని నియంత్రించి దిగుబడి నాణ్యత తగ్గకుండా హరిత గృహాల్లో మొక్కలు ఎదగడానికి తోడ్పడతాయి.
అవునా, ఇంకేమేం చేయొచ్చు సారు?
వీటి ద్వారా ఇంకా వేర్లను కూడా పెంచి వాటిని అమ్మి ఆదాయాన్ని సాధించవచ్చు. హరిత గృహాలు అనేవి తెలంగాణకు చాలా అనుకూలమైనవి. వీటి ద్వారా విదేశాలకు ఎగుమతులు చేసే విధంగా మనం పంటలు పండించవచ్చు. వీటికి 24 గంటల కరెంటు కూడా అవసరం లేదు. క్రిమి సంహారకాలకు మరియు నీరు ఇచ్చే అంత వరకు కరెంటు ఉంటే సరిపోతుంది.
సారు, మరి వీటి గాలెట్లా సారు?
గాలి కోసం హరిత గృహాలలో ఫ్యాన్ అండ్ ప్యాడ్ అనే పద్ధతిని అవలంబిస్తారు. మీరు కూలర్లు చూస్తారు కదా, గట్లనే ఉంటది ఈ ఫ్యాన్ అండ్ ప్యాడ్ అన్నా కూడా. హరిత గృహాలలో గాలి ప్రవేశించడానికి 4 వైపులా కర్టెన్స్ వేసి అమరుస్తారు. తెరలు మూసి ఉంచుతారు. గాలి ప్రవేశించడం ద్వారా 4 వైపుల నుండి వేడి గాలి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. వాతావరణానికి అనుగుణంగా తెరలు ఉపయోగించుకోవచ్చు. హరిత గృహాలకు సున్నం కూడా వేస్తారు, ఎందుకంటే అవి వెలుతురును నియంత్రిస్తాయి కాబట్టి. వడగాలులు అధికంగా ఉంటే తెరలను మూసి ఉంచవచ్చు. అలాంటి రోజులలో తెరలను మధ్యాహ్నం మూసి రాత్రివేళలో తీస్తారు. హరిత గృహాలలో ఇసుక కూడా ఉపయోగిస్తారు. ఇవి ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి.
సారు, ఇంత చెప్పిరుగా, మరి వీటిని గట్టించడానికి ఎంత ఖర్చు అవుతుంది?
ఇంతకుముందు గవర్నమెంట్ వీటికి 50% సబ్సిడీ మాత్రమే ఇచ్చేది. కానీ మన తెలంగాణ సర్కారు తెలంగాణ రైతులను ఉద్దేశించుకొని దానిని 75% పెంచారు.
అంటే ఎంత సారు?
గవర్నమెంట్ 3 ఎకరాలకు గాను 1 ఎకరానికి సబ్సిడీ 75% నిర్ణయించారు. ఎకరాకు 33,60,000 రూపాయలు నిర్మాణ వ్యయంగా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 75% అంటే 25,20,000 తనిఖీ అనంతరం రైతులకున్న బ్యాంకు ఖాతాలో వీటిని జమ చేస్తారు. ప్రతి రైతు కనీసం 300 మీటర్ల 3 ఎకరాల విస్తీర్ణంలో ఈ హరిత గృహాలను నిర్మించుకోవచ్చు. దీనివల్ల రసాయనాలను మనం తగ్గించవచ్చు. ఇవి నిర్మించే ముందు పంట భూమిని బాగా పరీక్షించాలి. మనం దీని ద్వారా నాణ్యతాపరమైన నీరును పంటకు అందించవచ్చు. దీని ద్వారా అంతర్జాతీయ ప్రయోగాలకు వాటి ప్రమాణాలకు అనుగుణంగా మన పంటలను పండించవచ్చు. అధిక దిగుబడి కూడా పొందవచ్చు.
సారు, మరి మా దగ్గర మస్తు బీడు భూములు ఉన్నాయి, మరి అందులో కూడా ఇవి కట్టుకోవచ్చా?
గట్లా కాదే అన్న, ముందుగాల ఈ హరిత గృహాలను నిర్మించబోయే స్థలంలోకి భూమికి సంబంధించిన నీటి పరీక్షలు, మట్టి పరీక్షలు, వాటి నివేదికను దరఖాస్తుతో పాటు జతపరచాలి. మొదట దరఖాస్తు చేసుకున్న వారిలో మొదట ఇచ్చేవారికే సీనియారిటీ ప్రకారం కేటాయిస్తారు. గతంలో దరఖాస్తు చేసుకున్నా గానీ అవి రానివారు కూడా మళ్లీ పూర్తి వివరాలతో మరోసారి కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన రైతులకు శిక్షణతో పాటు హరిత గృహాలను నిర్మించుకున్న వారి వద్దకు తీసుకువెళ్లి అవగాహన కల్పిస్తారు.
హరిత గృహాలను నిర్మిద్దాం, అధిక దిగుబడులు సాధిద్దాం.
సహజ రంగులు ప్రకృతి ప్రసాదాలు. చెట్టు వేరు, బెరడు, ఆకు, పువ్వు, గింజలు అన్ని రంగులనిస్తాయి. వివిధ చెట్లు వివిధ రంగులనిస్తాయి. ఈ రంగులనే వాడడం అటు పర్యావరణానికి, ఇటు మనిషి ఆరోగ్యానికి శ్రేష్టం. వివరాల కోసం www.naipvcnd-res ను సందర్శించండి. శిక్షణ కోసం సహజ రంగుల విలువల సమాహారం ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ ఏ శారదాదేవిని సంప్రదించండి. వారి ఫోన్ నంబర్ 9989962529. ఫోన్ నెంబర్ మరొకసారి 9989625229.
ఇప్పుడు గృహ విజ్ఞాన కళాశాల విద్యార్థులు మనకు చెప్పబోతున్నారు లాభసాటిగా టైలరింగ్ను ఎలా మలుచుకోవాలి, విలువ ఆధారిత వస్త్రాలను ఎలా తయారు చేసుకోవాలి.
టైలరింగ్ ద్వారా లాభదాయక ఉపాధి. టైలరింగ్ ద్వారా మహిళలకి ఎలాంటి ఉపాధి కల్పించవచ్చు అనేది ఈ సంభాషణ ద్వారా తెలుసుకుందాం.
హే కవిత, ఎలా ఉన్నావే, బాగున్నావా?
లావణ్య, నువ్వా? నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావే? పట్నం నుంచి ఎప్పుడొచ్చావు?
బాగున్నాను కవిత, పట్టణం నుండి నేను సాయంకాలమే వచ్చాను.
అవునా? సరే సరే, ఇక్కడ కూర్చో. అరే, నువ్వు వేసుకున్న జాకెట్ భలే ఉందే.
అవునా, మా ఇంటి పక్కనున్న డిజైనర్ వద్ద కుట్టించాను కవిత. అది సరే, కానీ నీ వ్యాపారం ఎలా సాగుతుంది?
ఆ, ఏదో అలా సాగుతుంది.
అదేంటే అంత బాధగా అంటున్నావు? ఇక్కడ జరిగే పెళ్లిళ్ళకి పేరెంటలకి నువ్వే కుడుతున్నావంట కదా.
హా, నేనే కుడుతున్నా.
మరింకేమైంది, వ్యాపారం చక్కగా ఉండాలి కదా, ఇలా చెప్తున్నావేంటి కవిత?
ఏం చెప్పాలే, నేను కుట్టిన బట్టలకి ఈ పని ఎక్కువయే, పైసలు తక్కువయే. అంతేకాదు, ఈ ఊర్లో ఉన్న నాలాంటి వాళ్ళందరికీ గిదే పరిస్థితి.
అవునా? ఒక్కసారి నువ్వు కుట్టిన జాకెట్లు ఏమైనా ఉంటే చూపించు.
గట్లనే, గిడ ఊకో, అట్లనే చల్లటి మజ్జిగ కూడా తీసుకొస్తా.
అబ్బా, చల్లగా ఉందే. అరే, నువ్వు కుట్టిన చీరలు జాకెట్లు భలే ఉన్నాయే.
ఎంత బాగున్నా, ఏం చేయాలే?
అదేంటే అలా అంటున్నావు?
మరేం అనాలే, గిడ నేను కుట్టిన జాకెట్లకు చీరలకు మంచి గిరాకే లేదు.
అవునా? ఒక జాకెట్కు ఎంత తీసుకుంటున్నావేంటి?
మామూలుగా అయితే గిడ ఒక జాకెట్కు 40 రూపాయలు, డిజైనర్ జాకెట్కు చేతికుట్లు ఇంకా మగ్గం కుట్లు అల్లికలు చేస్తే అన్నిటికీ నాకు 400 రూపాయలు ఖర్చు వస్తే, గిడ 250 కూడా ఇయ్యట్లే.
అలాగా, మా పట్టణంలో అయితే సాధారణ జాకెట్కి 200 రూపాయలు, డిజైనర్ జాకెట్కి 1500 వరకు తీసుకుంటారు.
ఓ, గట్లనా?
హా, ఇప్పుడైతే చాలా పెళ్లిళ్ళు పుట్టుపంచలంటూ చాలా పండుగలు జరుపుతున్నారు కాబట్టి మా పట్టణంలో ఉన్న టైలర్ వాళ్ళందరికీ చాలా గిరాకీ ఉంది.
అరే, అట్లనా? గిడ మొన్న పోయిన సంక్రాంతి కుట్టించుకున్న బట్టలు గిగో గిప్పటి వరకు 1 పైస కూడా ఇవ్వలే.
అయ్యో, అలాగావే, నువ్వు వింటానంటే ఒక మాట చెప్తాను.
ఏంటే చెప్పు.
ఇక్కడ నువ్వు కుట్టినవి పట్టణంలో అమ్మడానికి ప్రయత్నించు, అక్కడైతే చాలా మంచి గిరాకీ ఉంటుంది. డిజైనర్ జాకెట్లకైతే మంచి ధర పలుకుతుంది. ముత్యాలు, అద్దాలు, పూసాలు వీటన్నింటినీ చూసి చాలా ఉత్సాహంగా ఇష్టంగా కొంటారు.
ఆహా, అవునా?
హా, అవును. ఇక్కడ సాధారణంగా నువ్వు 250 రూపాయల కంటే ఎక్కువగా సంపాదించలేవు ఒక జాకెట్కి. అక్కడైతే 800 నుండి 1500 వరకు సంపాదిస్తారు.
అట్లనా? అయినా ఆడ నేను ఎట్లా అమ్మగలనే?
నువ్వు అమ్ముతానంటే నేను సాయం చేస్తానే. నాకు తెలిసిన కొట్టొకటి ఉంది, ముందుగా అక్కడ చిన్న ప్రదర్శన లాంటిది ఏర్పాటు చేద్దాం అందరికీ తెలిసేలాగా.
అట్లనే లావణ్య, నేను నీకు కుట్టి పంపిస్తా. ఈ విధంగా చేస్తే మన ఊర్లో మరియు చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో చాలా మంది మహిళలకి ఉపాధి కల్పించవచ్చు.
హా, తప్పకుండా కవిత, అలాగే చేద్దాం. నువ్వు పని ప్రారంభించు, నేను నీకు సహాయం చేస్తాను.
సరేనే.
అలాగే నీకు మరో సలహా కవిత, కుట్టు పని సామాగ్రి అనువైన ధరలకే లభిస్తుంది మన పట్టణంలో, ముఖ్యంగా సికింద్రాబాద్లోని జనరల్ బజార్, చార్మినార్, లార్డ్ బజార్, కోటి లాంటి చోట్లలో లభిస్తున్నాయి.
అట్లనా? నేనే అనుకుంటున్నా ఈ పని మొదలు పెడితే ముందుకల్లా గిదంతా సామాగ్రి కావాలి అనుకుంటున్నా. అంతలోనే నువ్వే చెప్పినావు.
ఇంకా మరొకటి ఏంటంటే, నీకు ఆధునికంగా వివిధ రకాలుగా కుట్టడం మరియు జాకెట్లను చిన్న చిన్న మార్పులు చేసి అద్భుతంగా ఎలా కుట్టవచ్చో ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలంటే మన గృహ విజ్ఞాన కళాశాల వాళ్ళు నేర్పిస్తున్నారు. ఉదాహరణకి చేతికుట్లు, అల్లికలు, టై అండ్ డై ఇవన్నీ నేర్పిస్తున్నారు.
అవునా? బాగా చెప్పినవే. హా, అలాగే, నేను తప్పకుండా శిక్షణ తీసుకుంటాను.
సరే, నువ్వు వచ్చే ముందు ఫోన్ చెయ్యి.
సరే,
నేను వెళ్ళి వస్తాను కవిత, త్వరలోనే మళ్ళీ కలుద్దాం.
హా, సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు.
టైలరింగ్ ద్వారా గ్రామంలో ఉండే మహిళలకి ఎక్కువ శ్రమతో తక్కువగా సంపాదిస్తున్నారు, కానీ చిన్న చిన్న మెలకులతో తమ దుస్తులను అందంగా కుట్టడమే కాకుండా పల్లెలకే వారి ప్రతిభను పరిమితం అవ్వకుండా పట్టణాల్లో కూడా వాళ్ళ ఆలోచనల్ని ఎలా పెంపొందించుకోవాలో గృహ విజ్ఞాన కళాశాల వాళ్ళు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
విలువ ఆధారిత వస్త్రాల తయారీ. మనం ఎన్నో బట్టలు కొనుక్కుంటూ ఉంటాము. ఒక్కోసారి కొన్నాక పూర్తిగా సంతృప్తి చెందకపోవచ్చు, లేదా కొన్ని రోజుల తర్వాత పాతవైపోయాయని పక్కన పెడుతూ ఉంటాం. అటువంటి వస్త్రాలను మనకు మరలా నచ్చేలా, అందరూ మెచ్చేలా చేసుకోవటం తెలుసా? ఓ, అది ఎలా అని ఆలోచిస్తున్నారా? విన్నాక చాలా సులువే అని మీరే అంటారు. పెయింటింగ్, ఎంబ్రాయిడరీ, స్టెన్సిల్ ప్రింటింగ్, యాప్లిక్, ఇలా ఇంకా ఎన్నో విధానాలు. ఈ విలువైన సమాచారం ఇస్తున్న నా పేరు గీతిక. గృహ విజ్ఞాన కళాశాల దుస్తులు మరియు వస్త్రాల విభాగంలోని ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థిని. వస్త్రాలని అందంగా తీర్చిదిద్దడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది ఎంబ్రాయిడరీ. కేవలం మనం వేసుకునే దుస్తులే కాకుండా ఇంటిని అలంకరించుకునే వస్త్రాలలో, అంటే దుప్పట్లపై, దిండ్లపై, కర్టైన్లపై ఉపయోగించి ఎంతో అందంగా చేసుకోవచ్చు. ప్రస్తుతం చాలామంది దీనినే ఇష్టపడుతున్నారు. కుట్టడానికి సమయం ఎక్కువ పట్టినా ఎంతో అందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి. కేవలం దారంతోనే కాదండోయ్, దారంతో పాటు పూసలు, కుందన్స్, చమ్కీలు, అద్దాలు, ముత్యాలు వంటి వాటిని జతపరిచి వస్త్రాలను అలంకరించుకోవచ్చు. ఈ విధానం మన పూర్వీకుల నుండి వచ్చినదే. కాకపోతే అప్పట్లో అన్ని రకాలైన పూసలు గట్ర ఉండేవి కాదు. ఇప్పుడు అవి కూడా దొరకడం వల్ల ఇంకా అందంగా అలంకరించుకోవచ్చు. కేవలం దారంతోనే ఎన్నో కుట్లతో, అంటే గొలుసుకుట్టు, కాడకుట్టు మొదలగు, కచ్ వర్క్, కతియావార్, పుల్కారీ వంటివి కూడా చేసుకోవచ్చు. అలా అలంకరించడం వల్ల మన వస్త్రాల యొక్క విలువ పెరుగుతుంది. ఇటువంటివి మీరు నేర్చుకోవాలనుకుంటే మేము శిక్షణ కూడా ఇస్తాం.
గీతికా చెప్పినట్లు కుట్టే విధమే కాకుండా ఇంకో విధమైన వస్త్రాల అలంకరణను నేను, అంటే స్వప్నను చెప్తాను. అదేంటంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్. ఇది చాలా సులువైన విధానం. ఈ పద్ధతి ద్వారా సాధారణ వస్త్రాలను కూడా అందంగా మనకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకోవచ్చు. మనకు కావలసిన వర్ణాలను వేసుకోవచ్చు. పెయింటింగ్ గురించి తెలిసే ఉంటుంది. మనకు నచ్చిన డిజైన్ను బ్రష్లు, రంగుల ఆధారంగా వేసుకోవచ్చు. సహజ రంగులు లేదా అక్రైలిక్ రంగులు వాడి బట్టలను అందంగా అలంకరించవచ్చు. సంస్కృతి పరంగా కూడా మనకు రకరకాల పెయింటింగ్లు ఉన్నాయి. మధుబని, ముఘల్, రాజ్పూత్స్, మైసూర్, సవారా, తంజావూర్, ఇలా చాలా రకాలు పెయింటింగ్స్ ఉన్నాయి. అలాగే కలంకారీలో కూడా చాలా రకాలు ఉన్నాయి. మచిలీపట్నం బ్లాక్ కలంకారీ, శ్రీకాళహస్తి పెన్ను స్టైల్. మన పూర్వీకులు మనకు ఇచ్చిన సంప్రదాయాలను మన వస్త్రాలపై పెయింటింగ్స్ ద్వారా మన ముందు తరాలకు, భావితరాలకు తెలియజేయవచ్చు.
నా పేరు రేఖ. అప్లిక్ వర్క్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో మిగిలిపోయిన గుడ్డ ముక్కలు, అలాగే చినిగిపోయాయి అని పక్కన పడేసిన దుస్తులపైన డిజైన్లు కత్తిరించి వాటిని అతుకులుగా వేస్తూ కొత్త బెడ్షీట్లు, వాల్ హ్యాంగింగ్స్, దిండు కవర్లు చేస్తుంటాను. అవి పాతవైనాక వృధాగా పోకుండా వాటిని కూడా ఉపయోగించి ఎంతో అందమైన గృహాలంకరణ వస్త్రాలను తయారు చేయవచ్చు. ఇప్పుడు మనకు నచ్చే బట్టల మీద తొలగని మరక పడితే అది మనం వేసుకునేందుకు ఇక ఇష్టపడము. కనుక ఆ మరక కనబడకుండా మనము ఈ యాప్లిక్ అనే విధానం ద్వారా ఆ వస్త్రాలని మరింత అందంగా చేసుకోవచ్చు. మన ఇంట బాగా చిరిగిపోయాయి అని అనుకునే వస్త్రాలు పడేయటమే మేలు అని అనుకుంటాము. కానీ ఆ వస్త్రాలను చిన్న చిన్నగా ఎంతో అందమైన ఆకారాల్లో కత్తిరించుకుని వేరే బట్టలపైన అలంకరించుకోవచ్చు. ఈ యాప్లిక్ వర్క్ గుడ్డ ముక్కల అతుకులతో చాలా సాధారణంగా కనబడుతుంది అని మీరు అనుకుంటే, ఆ చిన్న చిన్న అతుకుల మీద కుందన్లు, పూసలు, శాటిన్ రిబ్బన్లు, ముత్యాలు మరియు ఎన్నో రకాలైన ఎంబ్రాయిడరీ విధానాల్ని జోడించి మరింత అందంగా, విభిన్నంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇలా చేయటానికి కుట్టు మిషనే ఉండాల్సిన అవసరం లేదు. చేతిలో సూది, దారం చేయాలనే ఆసక్తి ఉంటే చాలు.
ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, యాప్లిక్ విధానాలే కాకుండా మరొక విధానం స్టెన్సిల్ ప్రింటింగ్. ఇది ఎంత తేలిక అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల దాకా ఎవరైనా చేసుకోవచ్చు. పెద్ద నైపుణ్యత ఏమీ అవసరం లేదు. సమయం కూడా చాలా తక్కువ పడుతుంది. కాగితం కత్తిరించి రంగు నింపే పద్ధతి ఒకటి అయితే, మరొక మార్గం అచ్చును రంగులో ముంచి అద్దడం. ఉదాహరణకి మన బట్టలపై ఆకురూపం కావాలి అనుకోండి. ఒక ఆకుని తీసుకుని ఏ రంగులో కావాలంటే ఆ రంగులో ముంచి బట్టలపై అద్దితే చాలు. అలానే మన ఇంటిలో ఉండే కూరగాయలతో కూడా చేసుకోవచ్చు. కూరగాయలను మనకు నచ్చిన ఆకారంలో కోసుకుని వస్త్రంపై అద్దవచ్చు. విన్నారుగా విలువాధారిత వస్త్రాల తయారీ గురించి. ఇంకా ఎన్నో మరెన్నో విధానాలు కూడా ఉన్నాయి. ఇవి ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపే ఆడవాళ్లకు ఎంతో ఉపయోగపడతాయి. కేవలం మనం వేసుకునే, వాడుకునే బట్టలను అలంకరించుకోవటానికే కాదు, దీని నుంచి మంచి ఉపాధిని కూడా పొందవచ్చు. ఆలకించిన మీరు ఆలోచించండి, ఆదాయాన్ని పొందండి. శిక్షణ అవసరం అనుకుంటే గృహ విజ్ఞాన కళాశాలలోని దుస్తుల మరియు వస్త్రాల విభాగాన్ని సంప్రదించండి.